ಸಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಸ್ವಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೆ. ಕೊಂಡಕಗುಜ್ಜರೂಪಮುನ ಕೋರಿನ ವಿದ್ಯಲಗಲ್ಲನು ಜಯೈ ಉಂಡಿಡಿ ಪಾರ್ವತೀ ತನಯ ಓಯಿ ಗಣಾಧಿಪ ನೀ ಕುಮೃಕ್ಯದಂ. ವಂದೇ ಗಜೇಂದ್ರವದನಂ ವಾಮಾಂಕಾರೂಢವಲ್ಲಭಾಸ್ಲಿಷ್ಟಂ ಕುಂಕುಮಪರಾಗಶೋಣಂ ಕೋಲಯನೀಜಾರಕೋರಕಾಪೀಡಂ. ಇದು ಮನಂ ಪುರುಷ ಸೂಕ್ತಂ. ಒಕ್ಕಸಾರಿ ಗಾನಂ ಚೇಸುಕುಂದಾಮಂಡಿ. ಹರಿ ಓಂ ಗಚ್ಛಂ ಜೋ ಆವೃಣೀಮಹೇ ಗಾತುಂ ಯಜ್ಞಾಯ ಗಾತುಂ ಯಜ್ಞಪತಯೇ ದೈವೀ ಸ್ವಸ್ತಿರಸ್ತುನಃ ಸ್ವಸ್ತಿರ್ಮಾನುಷೇಭ್ಯಃ ಊರ್ಧ್ವಂ ಜಿಗಾತು ಭೇಷಜಂ ಸಂ ನೋ ಅಸ್ತು ದ್ವಿಪದೇ ಸಂ ಚತುಷ್ಪದೇ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಸಹಸ್ರಶೀರಿಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷ ಸಹಸ್ರಪಾತ್ ಸಭೂಮಿಂ ವಿಶ್ವತೋ ವೃತ್ವಾ ಅಜ್ಯತಿಷ್ಠದ್ದಶಾಂಗುಲಂ ಪುರುಷಯೇ ವೇದಗುಂ ಸರ್ವಂ ಯದ್ಭೂತಂ ಯಶ್ಚ ಭವ್ಯಂ ಉದಾಮೃತತ್ವಸ್ಯ ಈಶಾನಃ ಯದನ್ನೇನಾಧಿರೋಹತಿ ಏತಾವಾನ್ ಅಸ್ಯ ಮಹಿಮಾ ಅತೋ ಜಾಯಗೂಶ್ಚ ಪೌರುಷಃ ಪಾದೋ ಅಸ್ಯ ವಿಶ್ವಾ ಭೂತಾನಿ ಇಪಾದಸ್ಯ ಅಮೃತಂ ದಿವಿ ತ್ರಿಪಾತ್ ಊರ್ಧ್ವ ಉದಯಿತ್ ಪುರುಷಃ ಪಾದೋ ಅಸ್ಯ ಇಹ ಭವಾತ್ ಪುನಃ ತತೋ ವಿಶ್ವನ್ಯಕ್ರಾಮತ್ ಸಾಶನಾನಶನೆ ಅಧಿ ತಸ್ಮಾತ್ ವಿರಾಡ ಜಾಯತ ವಿರಾಜೋ ಅಧಿಪುರುಷಃ ಸ ಜಾತೋ ಅತ್ಯರಿಚ್ಯತ ಪಶ್ಚಾತ್ ಭೂಮಿ ಮಧೋಪುರಃ ಯತ್ಪುರುಷೇನ ಹವಿಷಾ ದೇವಾ ಯಜ್ಞಮತನ್ವತ ವಸಂತೋ ಅಸ್ಯಾಸೀತ್ ಆದ್ಯಂ ಗ್ರೀಷ್ಮ ಯಿದ್ಮ ಶರದ್ಧವಿಹಿ ಸಪ್ತಾಸ್ಯಾಸನ್ ಪರಿಧಯಃ ತ್ರಿಶತ ಸಮಿಧ ಕೃತಾಃ ದೇವಾ ಯತ್ ಯಜ್ಞಂ ತನ್ವಾನಾಃ ಅಬಧ್ನನ್ ಪುರುಷಂ ಪಶುಂ ತಂ ಯಜ್ಞಂ ವರ್ಹಿಷಿ ಪ್ರೋಕ್ಷಂ ಪುರುಷಂ ಜಾತಮಗ್ರತಃ ತೇನ ದೇವಾ ಅಯಜಂತ ಸಾಧ್ಯಾ ಋಷಯಶ್ಚ ಯೇ ತಸ್ಮಾತ್ ಯಜ್ಞಾತ್ ಸರ್ವಹುತಃ ಸಂಭೃತಂ ವೃಷರಾಜ್ಯಂ ಪಶುಗುಸ್ತಾಗುಶ್ಚಕ್ರೇ ವಾಯುವ್ಯಾನ್ ಆರಣ್ಯಾನ್ ಗ್ರಾಮ್ಯಾಶ್ಚ ಯೇ ತಸ್ಮಾತ್ ಯಜ್ಞಾತ್ ಸರ್ವಹುತಃ ಋಚಸ್ಸಾಮಾನಿ ಜಂಗಿರೇ ಛಂದಾಗುಂಸಿ ಜಂಗಿರೇ ತಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ಅಜಾಯತ ತಸ್ಮಾತ್ ಅಶ್ವ ಅಜಾಯಂತ ಏಕೇಚ ಉಭಯಾದತಃ ಗಾವೋಹ ಜಂಗಿರೇ ತಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ಜಾತ ಅಜಾವಯಃ ಯತ್ ಪುರುಷಂ ಯದದು ಕತಿಧಾ ವ್ಯಕಲ್ಪಯನ್ ಕಿಮುಖಂ ಕಿಮಶ್ಯ ಕೌಬಾಹು ಕಾವುರೂಪದಾ ಉಚ್ಯತೆ ಬ್ರಾಹ್ಮಣೋ ಅಶ್ಯ ಮುಖಮಾಸೀತ್ ಬಾಹೂ ರಾಜನ್ಯಕೃತಃ ಉರು ತದಶ್ಯ ಯದ್ವೈಶ್ಯಃ ತದ್ಭ್ಯಾಂ ಸೂದ್ರೋ ಅಜಾಯತ ಚಂದ್ರಮಾಮನಸೋ ಜಾತ ಚಕ್ಷುಸ್ಸೂರ್ಯೋ ಅಜಾಯತ ಮುಖಾತ್ ಇಂದ್ರಶ್ಚ ಅಗ್ನಿಶ್ಚ ಪ್ರಾಣಾತ್ ವಾಯುರಜಾಯತ ನಾಭ್ಯಾ ಆಸೀತ್ ಅಂತರಿಕ್ಷಂ ಶ್ರೀಷ್ಣೋದ್ಯೌ ಸಮವರ್ತತ ಪದ್ಭ್ಯಾಂ ಭೂಮಿರ್ದಿಶ ಸ್ರೋತ್ರಾತ್ ತದಾ ಲೋಕಾಗುಂ ಅಕಲ್ಪಯನ್ ವೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂ ತಮಸಸ್ತು ಪಾರೇ ಸರ್ವಾಣಿ ರೂಪಾಣಿ ವಿಚಿತ್ಯ ಧೀರಃ ನಾಮಾನಿ ಕೃತ್ವಾ ವಿಧವನ್ಯದಾಸ್ತೆ ಧಾತಾ ಪುರಸ್ತಾದ್ಯ ಮುದಾ ಜಹಾರ ಚಕ್ರ ಪ್ರವಿದ್ವಾನ್ ಪ್ರದಿಶಶ್ಚ ದಸ್ರಃ ತಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯ ಪಂಥಾ ಅಯನಾಯ ವಿದ್ಯತೆ ಯಜ್ಞೇನ ಯಜ್ಞಮಯಜಂತ ದೇವಾಃ ತಾನಿ ಧರ್ಮಾನಿ ಪ್ರಥಮಾನ್ಯಾಸನ್ ತೇಹನಾಕಂ ಮಹಿಮಾನಸ್ಸ ಚಿಂತೆ ಯತ್ರ ಪೂರ್ವಾಸಾಧ್ಯಾ ಸಂತಿ ದೇವಾ ಅಖ್ಯಸಂಭೂತಃ ಪೃಥಿವ್ಯೈರಸಾಶ್ಚ विश्वकर्मण समवर्तताधि तस्य त्वष्टा विदधत् रूपमेति तत्पुरुषस्य विश्ववाजानमध्ये वेदागमेतम् पुरुषब्रह्मान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वान् अमृत इह भवति न अन्यः पन्था विद्यते अयनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो బహుధా విజాయతే. అది తెలియబడింది అయినప్పటికీ అనేకముగా తెలియబడుతోందయ్యా. అజాయమానో బహుధా విజాయతే దశ్య ధీరా పరిజానంతి యోని మరీచీనాం పరమిచ్చంతి వేదస యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహిత పూర్వో యో దేవేభ్యో జాత నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పద్మౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ హరి ఓం దక్షం యో ఆవృణీమహే తత్సం యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. వేద సూక్తమైనటువంటి ఈ పురుష సూక్తంలో మహత్తరమైనటువంటి శబ్ద శక్తి ఉన్నది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రియ శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు మనం ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా అన్నదానికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి సమాధానం అందరం వింటున్నాం. ఓ రామచంద్ర, ఇక్కడ కనపడేవి రెండు చమత్కారాలు ఉన్నాయా? ఇప్పుడు జీవుడు ఎవరు అనేదానికి మరొక్కసారి, అసలు జీవుడు స్వతహాగా ఎవరు, సందర్భానుచితంగా ఎవరు, స్వతహాగా పరమాత్మ స్వరూపుడని, చైతన్య స్వరూపుడని, సందర్భంగా ఆయా సందర్భంలో ఒక పాత్రని, ఈ రెండు కలిపినదే జీవుడు. స్వతహా సందర్భం పాత్రలు రెండు కలిపితే జీవుడు. ఈ జీవుల్లో రెండు చమత్కారాలున్నాయి. ఒకటి, కదిలే ఈ శరీరం. రెండు, కదిలించేవాడు. ఈ కదిలించేవాడిని చైతన్యము అన్నాం. కదిలేదంతా జడము అని మనం ముందు దీన్ని వివరణ చెప్పుకోబోతున్నాం. జడ చైతన్యముల చమత్కారం. జీవుడు ఈజీక్వల్ టు జడ చైతన్యముల సంస్కారం. ఒక జడ చైతన్యములు ఒక చమత్కారం. జడం అంటే కదిలించబడినది, చైతన్యము అంటే కదిలించినది. కాబట్టి ఈ జీవుడు చైతన్య రూపుడు అని ఈయన చెయ్యి కదులుస్తున్నాడు. చెయ్యి ఈయన కదులుస్తున్నాడు కానీ ఎవరో చెయ్యి కదులచట్లేదే, లేక చెయ్యి ఇతన్ని కదులచటం లేదే. కనుక ఇతను కదిలించేవాడు. ఏ విధంగా చేతిని కదిలించేవాడు? ఆలోచన, ఈ శరీరం మొత్తాన్ని కదిలించేవాడు. సో హీ ది మూవర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే థాట్ ఆల్సో, ఇతను థాట్ ని ఇగ్నైట్ చేసి ఆలోచన చేయవాడు. కాబట్టి ఆలోచన జడం, ఆలోచించువాడు చైతన్యం. ఇప్పుడు జన్మించాడనో, జన్మ జడం, జన్మించువాడు చైతన్యం. ఈ విధంగా చైతన్యం జీవుడు స్వతహాగా చైతన్య స్వరూపుడు. ఇక్కడ లేదు జగత్. ఇప్పుడు మనం ముందుకు పోయే ముందు ఒక మహత్తర సిద్ధాంతాన్ని నిరూపించుకోబోతున్నాం. కాబట్టి ముందుగా ఒక ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ నుంచి మన సిద్ధాంతానికి డిరైవ్ అవుతాం. ఏదైనా ఒక దానిలోంచి బయలు వెళితే ఆ రెండవది బయలు వెళ్ళలేనిది దాని ఆరిజిన్ కన్నా భిన్నం కాదు. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ సంథింగ్ that which has come is not different from original something. ఏది ఎందులోంచి బయలుదేరుతుందో దానికి అది అభిన్నము. ఉదాహరణ, మనసులోంచి జలంలోంచి మనసు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనసు జలానికి భిన్నము అనం, అభిన్నము అంటాం. ఆకారాదంలో డిఫరెంట్ గా ఉన్నా ఈ జలం ప్రవహిస్తుంది, మనసు స్థూలంగా ఉంటుంది. కానీ మనసు జలం కన్నా వేరైనది కాదు అని ఒక మూల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకోండి. రామచంద్రమూర్తి రండి. ఇప్పుడు చైతన్యము అంటే ఏంటి? కదులుస్తున్నది. ఏమి కదులుస్తోంది చైతన్యము? దేహాన్ని కదులుస్తుంది. కాబట్టి చైతన్యము కదిలిచేది ఈ దేహం కదులుసబడేది. అలా స్థూలము అనే దానికి డిఫినేషన్ ఏంటంటే ఈ జగత్తు స్థూలం సాలిడ్ గా కనిపిస్తుంది. అయితే ఇది దేని చేత కనిపిస్తుంది? థాట్ ఆర్ ఫీలింగ్స్ అనుసరించి ఇది స్థూలంగా కనిపిస్తుంది. సో స్థూలము అనేది వాస్తవానికి ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్, ఇది భావన. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచిస్తే స్థూలత్వము అనేది భావన. నేను ఈ కాళ్ళు చేతులు సంబంధించిన వాడిని అనేది భావన. ఇది నాది అనే భావన. కొండ ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది భావన చేత దర్శించబడేది. కాబట్టి స్థూల జగత్తు భావనచే అనుభవించబడుతుంది, స్థూలంగా కనిపిస్తుంది. ఈ స్థూల జగత్తు భావన చేత కనిపిస్తుంది. కాబట్టి భావన జగత్ అని సూక్ష్మ జగత్ అన్నారు. సూక్ష్మ జగత్ అంటే ఈ జీవుడికి సంబంధించి స్థూల జగత్తే కాకుండా సూక్ష్మ జగత్ ఉంది. సూక్ష్మ జగత్ అంటే ఏంటి? ఫీలింగ్స్, ఒపీనియన్స్, ఐడియాస్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్, వీటిని ఇవన్నీ దేనిలో పరివేష్టించి ఉంటున్నాయో దానిని సూక్ష్మ జగత్ అన్నారు. ఓ రామచంద్ర, స్థూల జగత్ ఏ విధంగా అనుభవించే వాడిని బట్టి అనుభవం అవుతుందో సూక్ష్మ జగత్తు కూడా అనుభవించే వాడిని బట్టే రూపుదిద్దుకుంటుంది. అందుచేత ఈ అనుభవ రూపమైనటువంటి స్థూల జగత్తు, మనశ్చేష్టారూపమైనటువంటి సూక్ష్మ జగత్తు, ఈ సూక్ష్మ జగత్తేనే ఆతివాహిక జగత్ అన్నాం. ఆతివాహిక జగత్తు దీన్ని ఆతివాహిక దేహం అని కూడా అంటున్నాం. ఈ రెండు కూడా శూన్యమేనయ్యా. ఇవన్నీ ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? చైతన్యం నుంచి వచ్చాయి. అంటే కదిల్చువాడు, ఆలోచించు వాడులోంచి వచ్చింది. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించు వాళ్ళు వచ్చింది. ఈ కదలికి ఎక్కడి నుంచి వచ్చింది? కదల నుంచి వాళ్ళు అంతకు ముందు ఉండి వచ్చింది. కాబట్టి ఆలోచించువాడు, కదిల్చువాడు అతను చైతన్యము అన్నాం. చైతన్యం యొక్క భావన వివర్తమే ఈ స్థూల జగత్తు, ఈ సూక్ష్మ జగత్తు కూడా. సో స్థూల జగత్తు కానీ సూక్ష్మ జగత్తు కానీ స్వతహాగా చైతన్యం నుంచి విడిగి చేసి చూస్తే అది శూన్యమే. ఉదాహరణకి ఒక ఆయన కలగంటున్నాడు. ఇప్పుడు కళ కలి ఆయన పక్కకి తీసి కళ అనేది ఉంటుందా? ఉండదు కదా. బంగారపు ఆభరణం అన్నాం. బంగారం తీసేయండి, ఆభరణం నాకు ఇవ్వండి అంటామా? అక్కడ ఆభరణం ఎక్కడుంది? బంగారపు ఆభరణం అభిన్నం. బంగారపు ఆభరణం అంటే ఆభరణం అనేది బంగారం నుంచి వేరు కాదు. అట్లాగే చైతన్యం నుంచి ఏ సూక్ష్మ జగత్తు వెలువడుతుందో చైతన్యం పక్కన పెడితే సూక్ష్మ జగత్తు అది వస్తువే కాదు, విషయమే కాదు, శూన్యమే. ఏం లేదు ఎలా అంటే కోపగించి వాళ్ళు కోపగించి ఆయన్ని పక్కన పెట్టండి, ఆ కోపాన్ని మాత్రం ఇది పట్టుకోండి అంటే వస్తుందా? ఎందుకంటే కోపం అనేది కోపగించి వాని యొక్క ప్రకటన. కోపగించి వానిపై అర్హత ఉంది. కోపగించి ఆయన్ని పక్కన పెడితే అసలు కోపం అనేది లేదు, లేదు కాబట్టి శూన్యం. అలాగే సూక్ష్మ జగత్తు అంటే ఫీలింగ్స్, ఒపీనియన్స్, ఐడియాస్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఎవరి ద ఫీలర్, ద ప్రజెంటర్ ఆఫ్ ఒపీనియన్, ద ఐడియా ప్రజెంటర్, ద వన్ హూ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ డిజైర్, వన్ హూ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఈ వన్ తీసేస్తే ఈ ఫీలింగ్స్ కి, ఒపీనియన్స్ కి, ఐడియాస్ వన్ హూ ఈజ్ అన్నాం కదండి. ఆ వన్ హూ ఈజ్ లోంచి, వన్ హూ ఈజ్ ఫీలింగ్ లోంచి వన్ హూ ఈజ్ తీసేయండి, ఫీలింగ్స్ పట్టుకోండి అంటే వస్తుందా? ఫీలింగ్స్ శూన్యమే అవుతుంది. ఫీలింగ్స్ జడం అంటే అది మరొకటి చేత అనుభవించబడుతుంది కాబట్టి ఉన్నది, కానీ అదర్వైజ్ దీని నో ఎగ్జిస్టెన్స్ టు ఫీలింగ్స్. ఫీలర్ ఉన్నాడు కాబట్టి ఫీలర్ యొక్క ఎక్స్ప్రెషన్ ని మనం ఫీలింగ్స్ అంటున్నాం. ఈ ఫీలింగ్స్ నే మనం ఏమంటున్నాం? సూక్ష్మ జగత్, సూక్ష్మ దేహం అన్నాం. ఈ ఫీలింగ్స్ ఏ స్థూల భావ దేహంతో ప్రదర్శించబడుతుందో అది ఫీలింగ్స్ యొక్క చేతిలో ఉన్నటువంటి ఉపకరణం దేహం. కాబట్టి దేహం స్వతహాగా లేదు, దేహి ఉన్నాడు కాబట్టి దేహం ఉంది. దేహి దేహము ద్వారా, దేహి భావనల ద్వారా, భావనలు ప్రకటించడానికి ఉపయోగించే ఉపకరణమే దేహం. అంతేగాని దేహాన్ని స్వతహాగా వెళ్ళేది. కాబట్టి దేహం జడం, ఫీలింగ్స్ కూడా జడం. ఈ విధంగా స్థూల జగత్తు జడమే, సూక్ష్మ జగత్తు కూడా జడమే. జడము అంటే ఏంటండి? పాసివ్ అని అర్థం. మనం వాయిస్ లో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటారు చూడండి. యాక్టివ్ వాయిస్ చైతన్యము, ఆత్మ, పరమాత్మ. పాసివ్ వాయిస్ ఇట్ విల్ బి డన్ బై సంథింగ్, దానిని పని కదిలించడానికి మరొకటి ఉండాలి, భావన ఉందనుకోండి. భావించే వాడు ఉంటే భావన ఉంటుంది, అంతేగాని భావన ఉంది కాదంటే భావించేవాడు లేడండి అనలేం కదా. వాక్యానికి అర్థం లేదు. ఒక ఆయన ఒక నవల రాశాడు, చిచ్చి నవలు రాసిన ఆయన లేడండి, నవలు మాత్రమే ఉందండి, నవల్లో పాత్రలు మాత్రమే ఉన్నాయండి, నవలు రాసిన వాడు కనబట్టలేదు కదండి నవల్లో, కాబట్టి నవలు రాసిన వాడు లేడండి అంటమా. అయ్యా నవలు రాసిన వాళ్ళు లేకపోతే నవల ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నవల జడము, నవల రాసిన వాడు చైతన్యం. అలాగే చైతన్యం పరమాత్మ. ప్రతి జీవుడు దోరు కదిల్చువాడు కదులబడినది, కదులుచున్నది, కదులుచున్నది జడం, కదిలించువాడు చైతన్యం. వాడుంటే కదా కదలిక, కదలిక ఉంది కానీ కదిలించేవాడు లేడండి అనేది కుదరదు కదా. కాబట్టి చైతన్యం యొక్క భావన వివర్తమే సూక్ష్మ జగత్తు. అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఒపీనియన్స్, ఐడియాస్, జోన్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటి జోన్ని సూక్ష్మ జగత్ అన్నాం. ఈ సూక్ష్మ జగత్తు చైతన్యం యొక్క భావన వివర్తం. ఈ అంటే సూక్ష్మ జగత్తులో భావనలు ఉంటాయి, ఆ భావనల యొక్క ప్రదర్శన కోసం స్థూల జగత్తు ఉంది. కాబట్టి స్థూల జగత్తు యొక్క సూక్ష్మ జగత్తు యొక్క భావన వివర్తమే స్థూల జగత్. చైతన్యం యొక్క భావన వివర్తమేమో సూక్ష్మ జగత్తు, సూక్ష్మ జగత్తు యొక్క భావన వివర్తం స్థూల జగత్. కాబట్టి స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు భావనామయం. ఆ భావనలకు భావించు వాడు ఉన్నాడు కాబట్టి భావన ఉంది. కాబట్టి చైతన్యము భావ నారాయణుడు. భావన ఎవరి నుంచి వస్తుందో ఆయన, ఆయన్ని చైతన్యము అని పెట్టాం. దీనికి స్థూల జగత్తు అని పెట్టాం, దీనికి సూక్ష్మ జగత్తు పెట్టాం. ఇప్పుడు మనం నిరూపించుకుంటుంది ఏంటంటే చైతన్యము కంటే భావన వేరు కాదు, భావించువాడు కంటే భావన వేరు కాదు. భావన అంటే సూక్ష్మ జగత్తు కదా, సూక్ష్మ జగత్తు చైతన్యం కంటే వేరు కాదు. అలాగే సూక్ష్మ జగత్తు కంటే స్థూల జగత్తు వేరు కాదు. ఈ విధంగా చైతన్యమే స్థూల జగత్తుగా ఉంది. కాబట్టి చైతన్యం కంటే స్థూల జగత్తు కాని సూక్ష్మ జగత్తు కాని అనే ఫీలింగ్స్ కానీ, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ స్థూలర్ కంటే వేరు కాదు. ఈ విధంగా ఈ విధమైనటువంటి మన డిస్కషన్ చేత ఈ జీవుడు అనబడేవాడు చైతన్య స్వరూపుడు, భావాతీతుడు, కదిలించేవాడు, సర్వమును కదిలించేవాడు, స్వయం ఆనంద స్వరూపుడు. ఇక ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా అనే ప్రశ్న కదా మనం చర్చిస్తున్నది, నువ్వు అడిగిన ప్రశ్న కదా రామచంద్ర. అహంకారము శుద్ధ చైతన్యంలోంచి కదిలించే వాడు వస్తున్నాడు, శుద్ధ చైతన్యం కదలచడానికి ముందు నుంచి శుద్ధ చైతన్యము, శుద్ధ చిత్ చైతన్యము, అశుద్ధ చైతన్య చైతన్యంలోంచి ఆలోచించు వాడు వస్తున్నాడు. ఆలోచించు వాడిని మనం అహంకారం అంటున్నాం. అక్కడి నుంచి ఆలోచన వస్తుంది. శుద్ధ చైతన్యము నిరవయవమే, ఆలోచించు వాడు నిరవయవమే, ఆలోచనలు నిరవయవమే. ఆలోచనలు నిరవయవం అంటే అవయవం లేకపోయినా అవి ఉన్నాయి, అవయవం లేకపోయినా ఫీలింగ్స్ ఉన్నాయి, అవయవాలు లేకపోయినా ఒపీనియన్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి. అదేంటంటే దేహం లేకపోతే థాట్స్ ఉంటాయంటే స్వప్నంలో దేహం వాడక ఉపయోగించకుండానే థాట్స్ ఆపరేట్ చేయటం జరుగుతుంది కదా, దట్ ఆపరేటర్ అది ఆయన చైతన్యమూర్తి. ఆయనయే అహంకార రూపంలో శుద్ధ చైతన్య స్వరూపుడు, అహంకార రూపంలో ఉన్నది ఆయనే, సూక్ష్మ జగత్తుగా కూడా ఉంది ఆ శుద్ధ చైతన్యమే, స్థూల జగత్తుగా ఉన్నది శుద్ధ చైతన్యమే. కాబట్టి ఇక్కడ ఉన్నది శుద్ధ చైతన్యమే, శుద్ధ చైతన్యమే జీవుడుగా కనిపిస్తోంది. కాబట్టి శుద్ధ చైతన్యంగా అపరిమితుడే. ఇక ఈ జీవ చైతన్యం కూడా అపరిమితమే. ఎందుకు వింటారా, ఒక యాక్టర్ ఉన్నాడండి, ఒక డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ వెరీ పాపులర్ యాక్టర్. సో చాలా మంది డ్రామా కంపెనీలు ఇన్వైట్ చేసి అతన్ని వాళ్ళ వాళ్ళ నాటకాల్లో ఇతన్ని నటింపజేస్తూ ఉంటాడు. ఇతను క్యారెక్టర్ యాక్టర్ అనుకున్నాం. ఒక పాత్రలో ఒక నాటకంలో ఒక పాత్ర వేస్తున్నాడు. ఇప్పుడు ఈ నాటకం వేసే ఆయన, దట్ యాక్టర్, ఈజ్ హీ బౌండ్ బై హీజ్ రోల్ ఇన్ వన్ డ్రామా? హౌ ఇస్ ఇట్? అనేక డ్రామాస్లో యాక్ట్ చేసేవాడు, ఒక డ్రామాలో ఒక పాత్రతో పరిమితుడేలా అవుతాడు. ఈ జీవుడు అనబడేవాడు స్వతహాగా శుద్ధ చైతన్య రూపుడే కాబట్టి, జీవుడు అనేది శుద్ధ చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి శుద్ధ చైతన్యం ఏ విధంగా అపరిమితమో జీవుడు కూడా అపరిమితమే. వాస్తవానికి జీవుడే లేడు, ఎందుకని శుద్ధ చైతన్యమే జీవుడు రూపంగా కనిపిస్తుంది. జీవుడే సూక్ష్మ జగత్ రూపుడై సూక్ష్మ జగత్ భావన రూపుడై ఉన్నాడు. జీవుడే స్థూల జగత్ భావన రూపుడై ఉన్నాడు. శుద్ధ చైతన్యమే జీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా శుద్ధ చైతన్యమే కాబట్టి ఇది ఎప్పుడు కూడా అపరిమితమే. ఇంకొక విషయం రామచంద్ర, ఈ చిత్ శక్తి ఉంది చూసావు, అది స్వయం ప్రకాశకం. అంటే దాన్ని ఇట్ మేనిఫెస్ట్ బై ఇట్ సెల్ఫ్, దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఇంకోటి ఐడియా అసలు. సో నీ యొక్క నా యొక్క ఒకనక ఒకనక అతీత తత్వం ఉంది చూసావు, అచిత్ శక్తి. ఆ చిత్ శక్తి ఏం చేస్తుంది? స్ఫురణను ఆశ్రయిస్తుంది. స్ఫురణ అంటే ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్, సెన్స్ ఆఫ్ ఎమోషన్ ని ఆశ్రయిస్తుంది. ఆ సెన్స్ ఆఫ్ ఎమోషన్, ఆ సెన్స్ ని స్ఫురణ అంటారు. సో స్వయం ప్రకాశమైనటువంటి శక్తి స్ఫురణను ప్రకటిస్తోంది, ప్రదర్శిస్తోంది. స్ఫురణ స్వయం ప్రకాశక చిత్ శక్తి కన్నా వేరైంది కాదు. ఇందాక మనం చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం ఏదైతే ఒక వస్తువులోంచి వస్తుందో, ఓ బంగారం ముక్క బంగారంలో తీసామనుకోండి, బంగారు పదార్థ ముక్కలోంచి చిన్న ముక్క తీసామనుకోండి, ఇప్పుడు ఈ చిన్న ముక్క బంగారం కన్నా వేరు కాదు, వేరే అని అనం కదా. అలాగా స్వయం ప్రకాశక చిత్ శక్తి నుంచి బయలువెడలినటువంటి స్ఫురణ స్వయం ప్రకాశక చిత్ శక్తి కంటే వేరు కాదు. ఈ జీవుడు స్వతహాగా స్వయం ప్రకాశక చిత్ శక్తి స్వరూపుడై సందర్భానుసరంగా సహజమేమో చిత్ శక్తి స్వరూపుడు సందర్భంగా స్ఫురణ అనేటువంటి చమత్కారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ స్ఫురణని మనం అంతరంగ విభాగాలుగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని నాలుగు రకాలుగా డివైడ్ చేసుకున్నాం, దాన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి. సో ఆ స్ఫురణ నుంచి స్ఫురణ యొక్క డివిజన్సే, సబ్ డివిజన్సే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ నాలుగు కూడా స్ఫురణ స్వరూపాలే, స్ఫురణ చిత్శక్తి స్వరూపమే. ఈ స్ఫురణ నుంచి జగత్ ప్రతిబింబిస్తోంది. పంచభూతములు, దిక్కులు, కాలము, సూర్యచంద్రులు, దయ, ఇవన్నీ కలిగినటువంటి జగత్తు స్ఫురణ రూపమే. స్ఫురణ చిత్శక్తి రూపమే కాబట్టి కనపడే ఈ పంచభూతములు, దిక్కులు, ఈ కాలము, ఇవన్నీ కూడా స్వయం ప్రకాశక చిత్శక్తి యొక్క రూపమే అని ఆధ్యాత్మ శాస్త్రం నిరూపిస్తుందయ్యా. ఎందుకంటే ఇదంతా సంకల్పము చేతనే అనుభవతమవుతుంది. సంకల్పం ఎక్కడి నుంచి డ్రైవ్ అవుతుందో దాన్ని మనం స్ఫురణ అన్నాం. దట్ ఇంక్లినేషన్, ఇంక్లినేషన్ ని స్ఫురణ అన్నాం. సంకల్పించు వాడు కంటే సంకల్పము వేరా, థింకర్ కంటే థాట్ వేరా? వేరు కదా, అంటే ఎగ్జిస్టెన్సీ లేదు కదా. సో థింకర్ ఈజ్ ప్రెజెంటింగ్ ఇన్ సెల్ఫ్ యాజ్ థాట్. సంకల్పించువాడు సంకల్ప రూపంలో ప్రదర్శితుడు అవుతున్నాడు. ఏ విధంగా జ్వరం తరంగాకారంగా వస్తుందో, కాబట్టి సంకల్పం చేత జగత్ అనుభూతమవుతుంది. కనుక జగత్తు సంకల్పంలో ఉంది, సంకల్పం చిత్ శక్తిలో ఉంది. చిత్ శక్తియే సంకల్పంగాను, చిత్ శక్తియే జగత్తుగాను అనుభూతమవుతోంది. కాబట్టి జీవుడు అనబడేవాడు చిత్ శక్తి స్వరూపుడే. జీవుడు అనేది ఒక సంకల్ప ప్రదర్శనము అన్నది గమనించాము చంద్ర. జీవుడు స్వతహాగా జీవో శివ, జీవో శివో జీవ, జీవో బ్రహ్మేతి నాపర అని ఏ మహావాక్యం చెప్పబడిందో ఆ మహావాక్య అర్థాన్ని మనం తీసుకున్నా కూడా ఈ స్వయం ప్రకాశ శక్తి స్వరూపుడు జీవుడు ఎక్స్పీరియన్సర్ ని తన బయల మేనిఫెస్టింగ్ చిస్ఫురణ నుంచి ఎక్స్పీరియన్సర్ జీవుడు వస్తున్నాడు. ఈ జీవుడు యొక్క పాత్ర రూపం ఏంటి? స్ఫురణే. కనుక జీవుడు అనేవాడు చిశక్తి యొక్క రూపమే. చిశక్తి తప్ప ఇంకేది లేదు. జగత్ స్వరూపం, దానిని దర్శనం, దానిని దర్శించువాడు, ఇవన్నీ చైతన్యంలో పర్యవసిస్తున్నాయ్యా. చైతన్యమే సత్యం. ఇక జగత్ ఎందుకుంది అంటావా? బంగారానికి మెరుపు స్వభావ సిద్ధం, జలానికి ద్రవత్వం స్వభావ సిద్ధం, ఇనుముకి దట్ హార్డ్నెస్ స్వభావ సిద్ధం, అలాగే చిత్శక్తి జగత్తును ప్రదర్శించటం అనేది స్వభావ సిద్ధం. చిత్శక్తి యథాతథమై ఉంటూ జగత్తును ప్రదర్శిస్తుంది. బంగారం ఎల్లోగా ఉండును అనేది దాని స్వభావ సిద్ధం. అంటే ఏంటి, బంగారం మారిపోయి ఎల్లోగా ఉండటం అనేది ఏంటి. జలము ద్రవత్వం ధర్మం కలిగి ఉంటుంది. అంటే జలం లేచిపోయి ఎక్కడికో ద్రవత్వం అక్కడ వచ్చింది అట్లా ఏం కాదు. జగత్ జలం ఒకనొక ధర్మాన్ని కలిగి ఉంది. ఏమిటది, ద్రవత్వం కలిగి ఉంది. జలం ఇదికోట H2O అని అంటాం. అంటే H2O అనేది దాని ధర్మం. అట్లాగే చిత్ శక్తికి ఒకనొక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం, జగత్ అనుభవం, జగత్ భావన, జగత్ స్ఫురణ అనేది స్వభావ సిద్ధంగా ఉంది. దానివల్ల చిత్ శక్తికి వచ్చే లోటేం లేదు. కాబట్టి ఈ జీవుడు నేను జీవుడను, నేను అజ్ఞానినో, నేను దృశ్యాన్ని దర్శిస్తున్నాను, నేను బుద్ధునో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జీవుడు స్వతహాగా స్వయం ప్రకాశక చిత్ శక్తి అయి ఉండి స్ఫురణ ద్వారా దృశ్యాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవించడం వల్ల నష్టం ఏముంది. ఇక్కడ ఒక ఫిజిక్స్ సిద్ధాంతాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. పదార్థానికి భౌతిక ధర్మాలు ఉంటాయి, రసాయనిక ధర్మాలు ఉంటాయి. అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, రసాయన కెమికల్ ఫీచర్స్, ఈ రెండు మనం చదువుతూ ఉంటాం. పెద్ద పదార్థానికి ఫర్ ఎవ్రీథింగ్ భౌతిక ధర్మం ఉంటుంది, రసాయనిక ధర్మం ఉంటుంది. అంటే ఫిజికల్ గా దాని పొడవు వెడల్పు ఇటువంటి అన్ని భౌతిక ధర్మాలు. రసాయనిక ధర్మాలు అంటే కొన్ని రసనాలు, కొన్ని మూల పదార్థాలు కలిస్తే ఆ పదార్థం అవుతుంది. ఈ విధంగా భౌతిక ధర్మాలు రసాయన ధర్మాలు ఉన్నట్లే ఆ పదార్థానికి భౌతిక రసాయనిక ధర్మాలు స్వభావ సిద్ధమైనట్టే స్వయం ప్రకాశక చిత్ శక్తికి జీవుడు అవటం సూక్ష్మధర్మాలు స్థూల ధర్మాలు. భౌతిక ధర్మాలు సూక్ష్మధర్మాలు అయినటువంటి మనో బుద్ధి చిత్త అహంకారాలు, స్వరణ భావన, జీవుడుగా అవటం, ఇవన్నీ కూడా స్వభావ సిద్ధం. స్వామి, మరి నాకు ఈ దృశ్యం బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? అవును నాన్న, స్వయం శక్తిగా స్వయం ప్రకాశక చిత్ శక్తి ఎప్పుడుంటే జీవుడు ఉంటాడు. అది స్వభావ సిద్ధం కాబట్టి, సహజ ధర్మం కాబట్టి దృశ్యము ఉంటుంది, వ్యవహారము ఉంటుంది. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉంటాయి, అవన్నీ స్వయం ప్రకాశక చిత్ శక్తి యొక్క న్యాచురల్ ఫీచర్స్, ధర్మాలు అయి ఉన్నాయి. స్వామి, అయితే ఈ జగత్ ఇలా కొనసాగుతున్నంత వరకు నేను బుద్ధుడినే కదా. వశిష్ఠ మహర్షి అంటున్నారు, ఒక రామచంద్ర, నువ్వు బుద్ధుడు ఎలా అవుతావు అయ్యా, నీకు బంధం ఎలా అవుతుంది? ఎందుకంటే నీవు కానీ ఈ సభలో ఏ ఒక్కరు కానీ నేను కానీ భవిష్యత్తులో ఈ తత్వ విచారణ వింటున్నటువంటి ఏ శ్రోత అయినప్పటికీ అతడు భావముల నుంచి రాలేదు, అతని నుంచి భావాలు వస్తున్నాయి. కాబట్టి అతను సర్వదా భావాతీతుడే. ప్రతి జీవుడు కూడా భావాతీతుడే. భావములు భావాతీతుడైనటువంటి నీవు సిద్ధింపజేస్తున్నావు, భావములను సిద్ధింపజేస్తున్నావు. అంటే భావాలు నీ నుంచి వస్తుంది, భావాల నుంచి స్ఫురణ వస్తుంది, స్ఫురణ నుంచి ఈ సూక్ష్మ స్థూల జగత్ అంతా వస్తుంది అనుకున్నాం కదా. సో భావాల కన్నా ముందు నువ్వు ఉన్నావు, నీ నుంచి భావాలు వస్తున్నాయి, భావాలు నువ్వు సిద్ధింపజేస్తున్నావు, నువ్వు కల్పిస్తున్నావు. అంతేగాని భావాలు నిన్ను కల్పించట్లా, భావములలోంచి నువ్వు కుట్లా నీలోంచి భావాలు కుడుతున్నాయి. కాబట్టి నువ్వు భావములకు ముందే ఉన్నావు, భావికుడవుగా ఉన్నావు. భావికుడవుగా యాజ్ ఏ వన్ హూ ఈజ్ అజ్యూమింగ్ ఆర్ ప్రెజ్యూమింగ్, అంతకు ముందే నువ్వు ఉన్నావు చిత్శక్తిగా. వన్ హూ ప్రెజ్యూమ్స్, వన్ హూ అజ్యూమ్స్, వన్ హూ థింక్స్, వన్ హూ ఫీల్స్ గా నువ్వు ఉండనే ఉన్నావు. దట్ వన్ గా ఉండనే ఉన్నావు. ఆ వన్ గా ఉండి నీ నుంచి భావాలు సిద్ధిస్తున్నాయి. అంతేగాని భావముల నుంచి నువ్వు రాలా. ఆ భావముల నుంచి ఏ ఒక్క జీవుడికైనా సరే అతను స్వయం ప్రకాశ చిత్ శక్తి స్వరూపుడై భావములను సిద్ధింపజేస్తున్నాడు. ఆ భావముల నుంచి స్ఫురణ వస్తుంది, స్ఫురణ నుంచి మనసు బుద్ధి చిత్తాహంకారాలు జగత్తు అనుభవాలు వ్యవహారాలు ఇవన్నీ అనుభూతమవుతున్నాయి, స్వయం కల్పితంగా అనుభూతమవుతున్నాయి. కాబట్టి నువ్వు బుద్ధుడు ఎలా అవుతావయ్యా, నీ నుంచి వచ్చిన భావాలు నిన్ను బంధించడం ఏంటి? నీవు భావములను కల్పించువాడువే గాని భావములచే కల్పించబడువాడు కావు.
కానే కావు. భావములచే కల్పించబడేదంతా కూడా జడం. ఆ భావన చేయవాడు చైతన్యం. ఓ రామచంద్ర, ఓ సభికులారా, ఓ ప్రియ శ్రోతలారా, ఓ భవిష్యత్ శ్రోతలారా, మీరందరూ కేవల భావాతీత చైతన్య స్వరూపులు. భావించబడుతున్న దాని చేత మీకే భావించబడుతున్నదే ఈ జగత్తు దృశ్యము సూక్ష్మదేహము స్థూలదేహం సూక్ష్మ జగత్తు స్థూల జగత్తు. మీ చేత భావించబడుతున్నది మీ భావనను అనుసరించి ఉంటుంది, కాని తనంతర తాను మీకు బంధమో దుఃఖమో మోక్షమో కలగేటి ఎక్కడుంది? దిస్ ప్రిన్సిపల్ జీవుడు పరిమితుడా అపరిమితుడా అన్న నీ ప్రశ్నకు సమాధాన పూర్వకంగా చెప్తూ, జీవుడు కేవలం స్వయం ప్రకాశక చిత్ శక్తి అన్నాం. ఆయన నుంచి భావాలు వస్తున్నాయి. జీవుడు అనబడేది ఒకనొక భావన, నేను జీవుడను. ఫీలర్ ఇస్ నాట్ బౌండ్ బై ఫీలింగ్స్ బికాస్ ఫీలింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హిమ్. భావనలు నీ నుంచి వస్తుంటే నీ నుంచి వచ్చిన భావనలు నిన్ను బద్ధుని చేస్తాయి అనేది అసంగతం, అర్ధరహితం, అసత్య ప్రేరాపణ మాత్రం, అసత్య వాక్యం మాత్రమే. ఇప్పుడు చెప్పు, అసలు ఏ జగత్తు అయితే ఉందో, ఏ జగత్తు వల్ల నాకు బంధం వస్తుంది అని నువ్వు అంటున్నావు, అది స్వతహాగా ఎక్కడ ఉంది? ఈ జగత్తు స్వతహాగా ఉందా? ఇస్ ఇట్ దేర్ బై ఇట్ సెల్ఫ్? ఇట్ ఈస్ దేర్ బై బీయింగ్ ఫెల్ట్. ఫీలింగ్స్ అనేవి నీవి కదా. నీ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ భావనలో చూస్తుంది, నీ స్ఫురణలో చూస్తుంది. నీ స్ఫురణలో ఎవరు కల్పించారు? నీకు నువ్వు చమత్కారంగా సరదాగా కల్పించుకున్నావు. కాబట్టి జగత్ భయనబడేది నీ యొక్క భావనా చమత్కారమే. అటువంటి భావనా చమత్కారం నిన్ను బంధించడం అనే ప్రసక్తి లేదు. అటు స్వతంత్రంగా దృశ్యం ఉంటే కదా ద్రష్టను బంధించడం. దృశ్యం ద్రష్ట యొక్క భావన రూపం, ద్రష్ట చిత్శక్తి యొక్క భావన రూపం. ద్రష్టని జీవుడు అంటున్నావు, ఎవరిని జీవుడు అంటున్నావు? అసలు చిత్శక్తి మాత్రమే ఉంది, ద్రష్ట ఎక్కడున్నాడు? వేరుగా చిత్శక్తి పక్కన తీస్తే ద్రష్ట ఎక్కడున్నాడు? కాబట్టి ద్రష్ట అనబడేది కూడా జడమే. అతని చేత చూడబడే దృశ్యము జడమే. దృశ్య రూపంగా ఉన్న ఈ జగత్తు జడమే. సూక్ష్మదేహమైనటువంటి ది ఫీలింగ్స్ జడం. అంటే ఫీలర్ ఉంటే అది ఉంటుంది కాబట్టి అది జడం అన్నాం మనం. దానిని కదిలించేవాడు మరొకడు ఉండాలి. ఆలోచన జడం, ఆలోచించేవాడు చైతన్యం. ఓ జనులారా, మీరందరూ చిత్ చైతన్య స్వరూపులయ్యా. ఇక జీవుడు అని దేన్ని అంటున్నామంటే చిత్ ప్లస్ అహంభావం ప్లస్ ప్రాణశక్తి ప్లస్ దృశ్యానుభవం. అంటే చిత్ అంటే కేవల చిత్ ప్లస్ నేను అనేది ప్లస్ ప్రాణశక్తి ప్లస్ దృశ్య కల్పన దృశ్య అనుభవం, ఇవన్నీ కలిపితే జీవుడను. కానీ చిత్ యథాతథం, అహం యథాతథం, ప్రాణశక్తి యథాతథం, దృశ్యం యథాతథం, ఈ నాలుగు అవన్నీ కలిపితే చిత్ చైతన్యం. ప్రతి జీవుడు అనబడేవాడు వాస్తవానికి లేడు, అతను చిత్ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి ఒక నాటకంలో నేను ఒక పాత్ర వేస్తుంటే ఆ పాత్ర ఉంది కానీ నేను లేనని, నేనున్నాను కాబట్టి పాత్ర ఉంది. అందుకని పాత్ర విడిగా లేదు కాబట్టి పాత్ర జడమే. ప్రతి జీవుడు ఈ చిత్ చైతన్య ఆనంద స్వరూపుడే. చిత్తులోంచి అహం వస్తుంది, చిత్తులోంచి ప్రాణశక్తి వస్తుంది, చిత్తులోంచి ద్రష్ట వస్తున్నాడు, చిత్తులోంచి దృశ్యం వస్తుంది. కాబట్టి అంతా చిత్తే ఉంది. వాస్తవానికి వ్యవచ్ఛా ధర్మం లేనే లేదయ్యా. ఎందుకంటే ఒకదానిలోంచి ఇంకోటి వస్తే అనేది కూడా జరగటలా. ఊరికే మనం కల్పన చేసుకుని విషయాన్ని అర్థం చేసుకోవడానికి చిత్ చైతన్యంలోంచి ద్రష్ట వస్తున్నాడండి, ద్రష్టలోంచి ప్రాణశక్తి వస్తుందండి, దానిలోంచి దృశ్య భావన వస్తుందండి, దృశ్యం వస్తుందండి, లేక చిత్ చైతన్యంలోంచి భావన వస్తుందండి, భావనలోంచి అహం వస్తుందండి, అహం నుంచి ప్రాణశక్తి వస్తుందండి. ఒక దాని నుంచి ఇంకోటి ఏం రావట్లా. అంత సర్వదా ఎటువంటి వ్యవస్థా ధర్మం లేకుండానే స్వయం ప్రకాశక చిత్ శక్తి స్వరూప ఏ ఉన్నది, కేవల ఆత్మయే ఉన్నది, దృక్ మాత్రమే ఉన్నది. దృక్ దృశ్యో పదార్థ ద్వౌ, దృక్ సత్యం జగన్ మిథ్య అన్నారు వేదాంత గిండిమల్లో శంకర్ల వారు. దృక్ సత్యం జగత్ మిథ్య, మిథ్య అని ఎందుకన్నారు? దృక్ అంటే కేవల స్వయం ప్రకాశక ఆత్మ, ఆత్మస్వరూపం, ఆత్మశక్తి, తన యొక్క చమత్కారం చేత దృశ్యాన్ని కల్పించుకుని ఆస్వాదిస్తోంది. ఇక కేవల స్వయం ప్రకాశక చిత్ శక్తి శక్తి కాబట్టి నీకు వచ్చే ఇంకా నోటి ఎక్కడుందయ్యా? అప్పుడు రామచంద్రం అడుగుతున్నారు, స్వామి మీరు చెప్పినటువంటి ఆత్మదృష్టి అహంభావాన్ని జయించినప్పుడు కదా అహంభావం ఎలా జగత్త జయించాలి స్వామి, అహంకారం జయించకుండా? మీరు చెప్పినటువంటి కేవల చిశక్తి స్వరూపాన్ని మేము ఆస్వాదించలేము కదా. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, అహంభావాన్ని జయించడం అంటే ఏమిటి? అహంభావాన్ని ఒక బాణం కత్తి తీసుకెళ్లి దాని వెంటబడి దాన్ని అది పరిగెత్తుతుంటే దాని వెంటబడి ఎక్కడో దాన్ని తీసుకుని చంపేయడమా? కానే కాదయ్యా, అహం అంటే నేను, నేను అనే భావన నేను భావనే కదా. భావన కన్నా ముందేదుంది? భావించు వాడు ఉన్నాడు. థాట్ కన్నా ముందేదుంది? థింకర్ ఉంది. థాట్ స్టార్ట్ అయినప్పుడు అహం స్టార్ట్ అయింది. థాట్ స్టార్ట్ అవనప్పుడు ముందే ఉన్నటువంటి తత్వాన్ని మనం ఏమంటాం? చిత్ శక్తి అంటాం. శక్తి అని ఎందుకు అంటున్నాం అంటే దాని నుంచి అహం అని భావన చేయగలిగినటువంటి ఒక ప్రదర్శన సామర్థ్యం బయలువెడుతోంది కాబట్టి, నేను అనుకునే ఒక సామర్థ్యం బయలువెడుతోంది కాబట్టి దాన్ని చిత్ శక్తి అన్నారు. ఇప్పుడు ఈ జీవుడు ఈ చిత్ శక్తి యొక్క ప్రదర్శనమే కదా. ఇప్పుడు నేను అనేది చిత్శక్తి యొక్క స్వరూపమే అని గ్రహించడమే అహంకారాన్ని జయించడం. అంతేగాని అహంకారం అంటే దాన్ని ఎక్కడో అవతల పారేయటం కదయ్యా. నేనుగా కనిపించేది అప్రమేయ అఖండ పరమానంద చిత్శక్తియే నేనుగా కనిపిస్తోంది కాబట్టి. ఏమండి, ఒక నాటకంలో నేను ఒక చాలా కోటీశ్వరుని అయ్యి ఉండి ఒక నాటకంలో ఒక దగ్గర వేషం వేశానండి, వేషంలో బెగ్గర వేశాను కాబట్టి ఐ హవ్ బికమ్ బెగ్గర. అలాగే చిత్ శక్తి యథాతథంగా ఉంటేనే అహం అనే ప్రదర్శన చేస్తుంది కాబట్టి అహంకి స్వయమైన ఉనికి లేదు, అహం జరం మాత్రమే. అతను అహంకారం బంధించడం ఏంటి? దాంతో ఫైట్ చేసి నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళడం ఏంటి? అహం భావాన్ని చిత్ శక్తి యొక్క ప్రదర్శన చమత్కారంగా చూస్తే అది జయించబడినట్లు. శాస్త్రం అహంకారాన్ని జయించండి అంటే అహంకారాన్ని చైతన్య స్వరూపంగా, అహం అనేది భావన, భావన కన్నా ముందు ఉన్నటువంటి చిత్ శక్తి యొక్క ప్రదర్శనమే అహం అన్న భావనతో గమనించండి అని చెప్పడమే కాని ఈ అహంతో ఫైట్ చేయండి అని కాదు. ఎందుకంటే చిత్ శక్తి కంటే వేరుగా అహం అనేది లేదు, అది భావన మాత్రంగానే ఉంది. నేను నాటకంలో దగ్గరనయ్యాను, దగ్గరని కాబట్టి అనుకోక తప్పదు కదా నా కర్మల పట్టిందంటే అయ్యాను అన్న భావనలోంచి మిగతా సెన్సెస్ అన్ని వస్తున్నాయి. వాస్తవానికి ఆ యాక్టర్ ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పాత్ర వేస్తే ఆ పాత్రగా అవటం ఎక్కడుంది? ఒక్క చిత్ శక్తి మాత్రమే చైతన్యం, మిగతా అదంతా జీవుడు అనబడేది, ఎక్స్పీరియన్సర్ అనబడేది, ఎక్స్పీరియన్సెస్ అనేది వాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దృశ్య జగత్తు ఇవన్నీ కూడా జడం. అనుభవించేవాడు ఉంటేనే అనుభవం ఉంటుంది. దుఃఖం జడం, దుఃఖించేవాడు చైతన్యం. భయం జడం, భయం పడువాడు చైతన్యం. చైతన్యవాడు చైతన్యం లోంచి వచ్చిన ఒకనొక భావన చైతన్యాన్ని ఎలా బంధిస్తుందండి? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సో జీవుడు అనే వాడు వాస్తవంగా లేదు. చైతన్య శక్తియే, చిత్ శక్తియే జీవుడుగా ప్రదర్శితమవు. నేను జీవుడుగా కనిపిస్తున్నప్పటికీ చైతన్య శక్తి ఆగి ఉన్నాను అనుకోవటంలో అడ్డు ఏమిటి చెప్పండి? సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుంది, ఒక చోట తటాకం ఉంది, ఆ తటాకంలో నీళ్లు కదులుతున్నాయి, కదులుతున్న నీళ్ళలో సూర్యుడు చూసుకున్నాడు, ఆ సూర్యబింబం అటు ఇటు తరంగా ఆ తరంగాల కదలికి కదా కదులుతుంది. అయ్యా నా కర్మలా పట్టిందా, నేను ఈ జలంలో ఇరుక్కుని ఇలా కదులుకుంటూ కదులు అటు కదులుతూ ఇటు కదులుతూ నిస్సహాయంగానే ఉన్నాను, నన్ను కదిలించేవాడు ఎవరో ఉన్నారు, నా కర్మలా పట్టింది అనుకుంటే అని అర్థం ఉందండి. సూర్యుడు నీళ్ళలో ప్రవేశించినప్పుడు అది ప్రతిబింబం. చైతన్య శక్తి జీవుడుగా అయినది ఎప్పుడు? ఇట్ హాస్ నెవర్ బికమ్. సూర్యబింబము నీళ్ళలో ప్రతిబింబించడం ఎటువంటిదో చైతన్య శక్తి జీవుడుగా పిలిపించుకోవడం అనిపించుకోవడం అనుకోవడం అటువంటిదయ్యా క్రీనీడ వంటిది. అహంభావం వాస్తవ దృష్టితో పరిశీలనా దృష్టితో మేము పరిశీలించాం, మహనీయులు పరిశీలించారు. సశాస్త్రీయంగా అహం అన్నది పరమాత్మ యొక్క పరాశక్తి యొక్క పరమాత్మ యొక్క చేతి శక్తి యొక్క ప్రదర్శనమే. అందుకనే చిత్ శక్తికి అభేదము కనుక అహం అనేది స్వతహాగా లేదు అది జడము అని మేము వాస్తవ దృష్టితో సశాస్త్రీయంగా నిర్ణయించాం. అహంభావం ఈజ్ ఈక్వల్ టు చిత్ శక్తి యొక్క ఒకనొక చమత్కార ప్రదర్శనం. అహం అన్నదాన్ని ఆత్మదృష్టితో చూస్తే అది జయించబడినట్లు అని శ్రోతలందరూ గమనించారు గాక. ఇఫ్ యు యాక్సెప్ట్ దట్ దిస్ అహంకారం ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ చిత్ శక్తి, ఈ అహంకారము శక్తి కన్నా వేరు కాదు, ఏ చిత్ శక్తి నుంచి జగత్ అహంకార నేను అనే ఒక చమత్కారం బయలుదేరుతుందో అది చిత్ శక్తి కన్నా వేరు కాదు, చిత్ శక్తి కన్నా దృశ్యం కూడా వేరు కాదు. అహంకారం అనేది పెర్సీవర్, పెర్సీవర్ ఈజ్ క్రియేటెడ్ బై మీ, సో ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అన్నటువంటి భావన. నేను వేస్తున్న పాత్ర నా యొక్క ప్రదర్శనమే కాబట్టి నాకు వేరు కాదు అన్నటువంటి భావన ఎటువంటి చిత్ శక్తి యొక్క అహంకారం స్వరూపం అవుతుంది. అహంకారం యొక్క స్వరూపం పరబ్రహ్మమే అని ఎప్పుడైతే గమనించబడుతుందో అప్పుడు ఆ స్థితి బ్రాహ్మీ స్థితి లేక మోక్ష స్థితి అన్న దాన్ని బ్రహ్మమయం చేయటం, చేత్ బ్రహ్మమయం జగత్. అలా కాకుండా అహంకారం అనేది వేరే ఉన్నదండి, నౌ సంభవ్ ఐ విల్ ట్యాకింగ్ దిస్ అండ్ స్టార్ట్ చేశారా మాయ పరిశోధించి ఓ రామచంద్ర. ఈ విధంగా అహంకారంలో పరబ్రహ్మ రూపమే అని మనం చెప్పుకుంటున్నాం. సశాస్త్రీయంగా నిరూపించబడినటువంటి మహత్తర శాస్త్ర విశేషాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమనంటే ఈ పరబ్రహ్మము కంటే అహంకారము వేరు కాదు, పరబ్రహ్మమే అహంకార రూపంగా ఉన్నది. ద పెర్సీవర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్ ప్రెజెన్స్ వేర్ విచ్ ఈజ్ ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ పెర్సెప్షన్. పెర్సీవర్ ని మనం జీవుడు అంటున్నాం కదా, కాబట్టి ఈ జీవుడు ఈ జగత్తు జీవుడు అనే విషయంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తున్నానే. చైతన్య ప్రధానమైనటువంటి అహంకారము, అనుభవించే అహంకారం, అనుభవ మాత్రమైనటువంటి అహంకారం, రెండు అహంకారాలు ఉన్నాయి. చైతన్య ప్రధానమైనటువంటి అహంకారాన్ని మహా అహంకారము అంటారు. అది చైతన్య శక్తి చిత్ శక్తి అని మనం ఇందాక ఇప్పటిదాకా చెప్పుకుంటాం. చిత్ శక్తి అహంకార రూపమే. ఇక వర్తమాన సందర్భంలో అహంకారం కర్త క్రియ ఇవన్నిటి కర్మ వీటన్నిటికీ ప్రధాన మెయిన్ డూయర్ ఈజ్ మహాచైతన్యము, మహా అహంకారము, చిత్ శక్తియే. చిత్ శక్తియే అహంకార రూపంగా ఉండటం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. కర్త క్రియా ప్రధానమైన ప్రధాన కర్మ నిర్వర్తించినది కూడా చిత్ శక్తియే. ఈ జీవుడు రూపంలో అనుభవాలు పొందుతున్నది, అనుభవాలు అంగీకరించి లీలగా ఆస్వాదిస్తున్నది చైతన్య శక్తియే. అహంకారం ప్రాణశక్తి ఉంది. సో అహంకారం ప్రాణశక్తి అంటే కదిలిచేది చైతన్య శక్తి. సో ప్రాణశక్తి అహంకారం రెండు అభేదమయ్యా. ఈ రెండు కూడా చిత్ శక్తి యొక్క ధర్మ విశేషములు. అంతే మనం జీవుడు అని పిలుస్తున్నది కర్మనే. కర్మ కర్త కన్నా వేరు కాదు, కర్త చిత్ చైతన్య శక్తి. క్రియామయమైనటువంటి జీవుణ్ణి పెర్సీవర్ని మనం పురుషుడు అంటున్నాం. ఈ పురుషుడికి ఆరిజిన్ ని పురుషోత్తముడు అంటున్నాం. పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకున్నాం కదండి భగవద్గీతలో. చిత్ చైతన్యమే చిత్తం రూపంలో, చిత్తమే ఇంద్రియముల రూపంలో, ఇంద్రియములే దృశ్య రూపంలో ఈ విధంగా మనం అనుభూతమవుతున్నాయి. కాబట్టి చిత్ చైతన్యం తప్పితే మిగతాదంతా అళ్ళీకం, అంటే నీళ్లలో ప్రతిబింబం వంటిది. దర్పణంలో ప్రతిబింబాన్ని అళీకం అంటారండి. వాస్తవానికి దర్పణంలో వస్తువు ఉందా, ఉన్నట్టు కనబడుతుంది. వస్తువు లేదు కదా, కదలికలు లేవు, ఉన్నట్టు కనబడుతుంది. అలాగే చిత్ చైతన్యం తప్పించే మిగతాదంతా కూడా దర్పణంలోని దృశ్యం వంటిదయ్యా. కాబట్టి ఈ జగత్ అంతా కూడా చిత్ ప్రకాశం యొక్క అంశమే కనుక ఇందు భేదత్వానికి తావే లేదు. ఇదంతా అభేదము, అఖండము, అపరమేయము. అందుకే మనం చెప్పుకునే రామాయణాన్ని అఖండ రామాయణం అన్నారు. అచ్చేద్యోహం అదాహ్యోహం అక్లేద్యో అసోష్యేవచ నిత్యః సర్వగత స్థాణు అచలోహం సనారు ఇతి స్థితం. ఈ అహంకారం, అహం స్వరూపం చెప్తున్నాను నేను అయ్యా. కాబట్టి ఈ శ్లోకం మనకు భగవద్గీతలు కూడా వచ్చింది, యోగవాసిష్ఠులు కూడా వచ్చినాయి. అచ్చేద్యోహం అదాఖ్యోయం అకేద్యో అసోష్యేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. కృష్ణ పరమాత్మ చెప్పారు ఈ అహం అంటే ఈ విషయములతో కూడుకుని ప్రవర్తించే క్రియా ప్రధానమైనటువంటి కర్మ ప్రధానమైనటువంటి అహం కాదండి. ఈ అహాన్ని ఏది ఆపరేట్ చేస్తుందో ఆ మహా అహం ఇది ఆత్మయందే వెంచేసి ఉన్నది. అటువంటి ఆత్మకు అహం అవటం, జగత్ అవటం అనేటువంటి ఛేదము వగైరా లేనే లేదు. సర్వ వేళలా సర్వ వికారములకు అతీతమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే ఉన్నారు, అయి ఉన్నారు. అది నిత్యము, సర్వగతం, స్థిరం. కాబట్టి రాఘవ, మాకు సర్వ జీవరాశులు ఆత్మస్వరూపములుగానే కనిపిస్తున్నాయ్యా. మాకు శాస్త్రీయంగా పరిశీలించడం చేత, మహనీయుల యొక్క వాక్యాలను విశ్లేషణం చేయడం చేత సర్వము ఆత్మ యొక్క స్వరూపంగానే మాకు ప్రస్ఫుటం అవుతోంది. ఆత్మ జీవుడుగా అవటలి అచ్చేత్యో అహం. ఆత్మకు జీవుడుగా అవటం, స్పృశించబడటం, ఇటువంటి భావాలకు బద్దలు అవటం, ఇటువంటి ఏమీ లేదు. శ్రీనివాస ఆయన వస్తారా అక్కడికి రమ్మన్నాను. అంటే నేను ఉపన్యాసం చెప్పించు నానా ఒక్క నిమిషం.
నేను గుడ్ మార్నింగ్ లెక్చర్ కదా, నేను రెడీ అయిపోతున్నాను. ఇక్కడ ఆ అమెరికన్ లెక్చర్ ఫినిషింగ్ టెక్స్ట్ లో అలాగే 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 రైట్ రైట్ అమ్మా డైరెక్ట్ అలాగే అమ్మా అలాగే వీల్ బి ఇంట్రెస్టెడ్ టు గెట్ పేడ్ అంతే కదా. లేకపోతే శ్రీకాళహస్తిస్తావా రైట్ రైట్ గోయ రెడ్ గెట్ పేడ్ నువ్వు డైరెక్ట్ గా వెళ్తున్నావా అని ప్రిజ్యూమ్ చేస్తా. ఓకే ఓకే
హలో క్షమించాలి. ఈ విధంగా సందర్భాల్లో వ్యవహారాల్లో ప్రవర్తించడం కూడా ఆత్మ యొక్క చమత్కారమే గాని ఆత్మ వ్యవహారాది వ్యవహారం అవలా. నేను బ్యాంక్ ఆఫీసర్గా అయిపోలా, కానీ నేను యథాతథమై ఉన్నాను. బ్యాంక్ ఆఫీసర్ అనేటువంటి ఒక రోల్ ప్లే చేస్తున్నాను. ఈ జీవుడు అనేది కూడా ఒక రోల్. నేను అచ్ఛేద్యం అనేక పాత్రలో ఒక పాత్ర. ఈ విధంగా అహంకారమునకు స్థానభూతమైనటువంటి ఆత్మకు ఛేదము లేదు, దాహం లేదు, స్వల్పత్వం లేదు, సృష్ట భావాలు లేదు. అది సర్వ వేళల సర్వ వికారాలకి అతీతమైనది. అది నిత్యము. నీవు, నేను, ఈ సభికులు, ఈ శ్రోతలు, మనమందరం కూడా ఆత్మయే స్వరూపంగా కలవాళ్లమే గాని జీవుడు స్వరూపానికి రెడ్యూస్ అయిన వాళ్ళం కాదు. ఎందుకని అసలు అటువంటి వివక్ష ధర్మం ఆత్మకి లేదు. ఆత్మ బికమింగ్ జీవుడు అనేటువంటి ధర్మం కూడా లేదు. కానీ ఈ జీవుడుగా కనిపిస్తున్నది మాత్రం ఆత్మయే. విశ్వరామ, ఓ రామచంద్ర, ఓ సభికులారా, ఓ ప్రియ శ్రోతలారా, మేము ప్రతి జీవుని స్వస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు గమనించాం. స్వానుభవంగా లోకాలకు ప్రకటిస్తున్నాం. ఎందుకు ప్రకటించవలసి వస్తుంది? మీరెందుకు అండి ఇంత ఆయాసపడి ఇదంతా ప్రకటిస్తున్నారు అని మీరు ప్రశ్నిస్తారేమో. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అనేక మంది జీవులు భ్రమాత్మకము దుఃఖప్రదము అయినట్టి అల్పభావాలను ఆశ్రయిస్తూ పరహింస, పరదూషణ, ఇతరులను బాధించడం, నీచ కార్యాలు ఆశ్రయిస్తున్నారు. అల్పమైనటువంటి ఆశయములతో జీవిస్తున్నారు. శాస్త్రములు ప్రతిపాదిస్తున్నది తిరస్కరిస్తున్నారు. ఫలితంగా అనేక దౌర్భాగ్య స్థితి గతులను అనుభవిస్తున్నారు. వాళ్ల యొక్క దుఃఖాలను చూచి మా హృదయం ద్రవిస్తోంది. వీళ్ళకి ఆత్మ సమాచారం లేకపోవడం వల్లనే కదా ఇటువంటి దుఃఖప్రదమైనటువంటి పరహింస, పరదూషణ, నీచ కార్యాలు, రాగము ఇటువంటి లోభము ఇటువంటి గుణాలు ప్రవృద్ధం చేసుకుని బద్దులవుతున్నారు కదా అని మా ఒక తల్లి యొక్క హృదయం బిడ్డను చూసినప్పుడు ఏ విధంగా ద్రవిస్తుందో మా హృదయం ద్రవించినదే మేము ప్రపంచానికి ఈ పరమ సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఓ రామచంద్ర, ఓ సభికులారా, దయచేసి మీరందరూ శ్రద్ధగా ఒక వాక్యం చెప్తాను వినండి. ఈ దృశ్య వ్యవహారం యొక్క ఆటలన్నీ అజ్ఞాని వద్ద మాత్రమే సాగుతున్నాయి. జ్ఞానికి ఇక్కడంతా స్వస్వరూప ఆత్మయే ప్రత్యక్షమై పరమానంద అనుభూతాన్ని అనుక్షణికం చేస్తోంది. అజ్ఞానం చేతనే ఆత్మకు సంబంధించిన సమాచారం కలిగి ఉండకపోవడం చేతనే ఈ జగత్తు మూర్తివంతమై అనేక వికారాలతో అంతర్గత చెందుతోంది. జ్ఞాని దృష్టిలోనూ ఈ దృశ్య ప్రపంచమే ఆగుపట్టలేదు. దృశ్యం అదృశ్యమై ఆత్మయే పరిడవిల్లుతుంది. అనుభవం అతనికి చిదాకాశమే సర్వే సర్వత్రా సర్వదా అనుభవం అవుతుంది. స్వీయ అహంకారంతో సహా సర్వ సత్ అసద్భావాలన్నీ ఆత్మ నదీ జలమంతా సముద్రంలో చేరినట్లు అతని ఆత్మ అనుభూతి అనేటువంటి భావ అనేటువంటి ఔన్నత్యం చేత మృంగపడి దర్శించబడుతోంది. ఈ సర్వ దృశ్యాలు చిదాకాశంలోనే ప్రవేశిస్తున్నాయి. అంటే చిదాకాశంగానే ఇంటర్ప్రిట్ అవుతున్నాయి అన్నమాట. బై ఎనలైజింగ్ నీటిలో వేయబడిన ఉప్పులాగా చిదాకాశ ఆత్మజ్ఞానంలో ఈ దృశ్య జగత్తు లయమైపోతుందయ్యా. రూపనామాలన్నీ పోగొట్టుకుంటుంది. ఉప్పుగడ్డ తీసుకున్నాం, దానికి ఆకారం ఉంది, హార్డ్నెస్ ఉంది, నీళ్ళ విషయం ఏమవుతుంది, వాట్ హ్యాపెన్ టు ద హార్డ్నెస్. ఈ దృశ్యం కూడా ఆత్మజ్ఞానిలో స్వస్వరూపంగా తీర్చి రూపొంది ఈ జగత్తుగా లయించిపోతోంది, కరిగిపోతుంది, నిశేషమైపోతుంది. కాబట్టి రామచంద్ర, ఇప్పుడు మనం జ్ఞానుల దృష్టిని మరల స్వీకరించాలి. అంతేగాని అజ్ఞానుల భేద దృష్టి ఇట్లా లాజికల్ గా అందరికీ ఇట్లా అనిపిస్తోంది కాబట్టి మనం ఇట్లా ఎందుకు అనుకోకూడదు అన్న భావంతో అజ్ఞానుల భేద దృష్టిని ఆశ్రయించకూడదు. అజ్ఞానం చేత అజ్ఞానాన్ని భేద దృష్టిని జయించి ఇక్కడ ఏకైక చిదాత్మ జీవుడి రూపంలోనూ నేను రూపంలోనూ అందరి నేను రూపంలోనూ ప్రదర్శనమవుతోందో అది మనందరి చేత ఆస్వాదించబడాలయ్యా. బ్రహ్మమే, పరబ్రహ్మమే అన్ని వేళల అన్ని చోట్ల అన్ని రూపంలో ప్రకటన అవుతోందయ్యా. అగ్ని అందరి ఇళ్లలో అగ్ని రూపంలో ఉంది, కానీ మీ ఇంట్లో అగ్ని, మా ఇంట్లో అగ్ని ఎక్కడన్నా ఉంటుందయ్యా? ఉండదు కదా. అలాగే నీ ఆత్మ నా ఆత్మ లేదు, అందరిలో ఏకైక ఆత్మయే వేయించేసి ఉన్నది. మీ గాలి మా గాలి ఉంటుందయ్యా? ఆత్మ ఎందే శూన్య రూపమైన ఆకాశం స్పందధర్మంతో, వాయువు కాంతి ధర్మంతో, తేజోధర్మంతో అగ్ని, ద్రవధర్మంతో జలరాశి, స్థూల ధర్మంతో భూమి, ఓషధ ధర్మంతో చంద్రుడు, మహాజ్యోతి స్వరూప ధర్మంతో సూర్యుడు, ఇవన్నీ ఆత్మ ఎందే ఆత్మకు అభిన్నంగా వెళ్లి ప్రకటమవుతున్నాయి. అద్వితీయ బ్రహ్మమే ఇదంతా అయి ఉన్నది. బ్రహ్మసత్తా కాకుండా ఏ ఒక్కదానికి స్వతంత్ర సత్తా లేదు. ఆ బ్రహ్మసత్తా స్వస్వరూపమే అయి ఉన్నది. స్వస్వరూప జ్ఞానం చేత ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా స్వస్వరూప అనుభూతి గాని అనుభవం అవటమే చిద్బ్రహ్మానుభవం. చిద్బ్రహ్మం అంటే ఇది జీవుని యొక్కలో జీవునిలో జయించేసి ఉన్నటువంటి అవగాహనే అజ్ఞానం చేత ఏమర్చబడుతోందని మేము గుర్తు చేయడానికి జగద్గురువులమై ఈ పరమసత్యాలన్నీ ప్రకటించడం జరుగుతుందయ్యా. జాగృత స్వప్న సుషుప్తులు కూడా బ్రహ్మం నందే మాయారూపంగా ప్రస్ఫుటమవుతున్నాయని గమనించండి. ఈ మూడు కూడా జాగృత స్వప్న సుషుప్తులు మూడు కూడా భావన చేతే వస్తున్నాయి కాబట్టి అవి భావించబడి వాడి చేత భావించబడివాడు భావిస్తున్నవాడు చైతన్యం అయి ఉండగా ఇవి జడమై ఉన్నాయి. మొత్తం జాగృతి మొత్తం జడమై ఉంటే ఇక అందులో కష్ట సుఖాల సంగతి వేరే చెప్పేదే ఉంది. వీటి ఎందు కనపడే తేడా ఏదైతే ఉన్నదో అదంతా బ్రహ్మసత్త యొక్క స్వయం కల్పిత మాయా చమత్కారమే. ద్రష్ట నుంచి వేరుగా చూస్తే దృశ్యం లేదు కదా, అనగా జీవుడు అనబడే ఆయన నుంచి వేరుగా చూస్తే ఆయనకు అనుభవం అయ్యే జగత్ వాస్తవానికి లేదు. అందుకని మాకు ఈ జగత్ ఎందుకు ఇట్లా ప్రార్థిస్తోంది అని శిష్యులు వచ్చి మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నేను దానికి సూటిగా ఏం సమాధానం చెప్తున్నాను అంటే, మీరు దానిని అట్లా భావించడం చేత అంటున్నాం, అంతకనే ఏంటి. సో ఎలా భావిస్తున్నావో అలాగే అనుభవం అవుతోంది. ఎలా భావించాలి, చైతన్య రూపంగా భావించాలి అని జగద్గురువులమే మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ జగత్తు స్వతహాగా చూసినప్పుడు అసత్యము, చైతన్య దృష్టితో చూసినప్పుడు ఆత్మ యొక్క చైతన్య ఆత్మ యొక్క చైతన్య శక్తి యొక్క ప్రదర్శన చమత్కారము అయి ఉన్నది. ఈ జగద్భావన లయించినప్పుడు బ్రహ్మమే మిగులుతుంది అయ్యా, సర్వ భేదాలు పోతున్నాయి. ఏ విధంగా చీకట్లో తాడు చూచి పాము అనుకుంటున్నామో జగత్ అనేది బ్రహ్మమునకు వేరైనట్లుగా భావన చేస్తున్నామని భావన ఆ భ్రమ భావన తొలగినప్పుడు ఇదంతా స్వయంగా స్వస్వరూప పరబ్రహ్మం యొక్క చిత్శక్తి చైతన్యమే, చిత్శక్తి ప్రదర్శనమే అని సుస్పష్టం అవుతుంది. కాబట్టి రామచంద్ర, ఈ కనపడేదంతా చిత్ చైతన్య శక్తి యొక్క ప్రదర్శన చమత్కారమే. నేను చిత్ చైతన్య శక్తి స్వరూపుడను, కాబట్టి కనబడే జగత్తంతా ఆత్మద్భావన ప్రకటన చమత్కారమే, లీలయే అని శ్రోతలందరూ గమనించేదిగాక. ఈరోజు మూడవ రోజు కార్యక్రమం ఇక్కడికి ముగించుకుందాం. రేపటి నుంచి మనం నీలోఖ్యానం నీలో ఉపాఖ్యానం నాలుగో రోజు నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురువర ఉడిపి సుబ్రహ్మణ్యం, భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురవర ఉడిపి సుబ్రహ్మణ్యం, భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మాం పాహి స్వామినాథ మాం పాహి, సుబ్రహ్మణ్యం మాం పాహి స్వామినాథ మాం పాహి. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురవర ఉడిపి సుబ్రహ్మణ్యం, భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మాం పాహి స్వామినాథ మాం పాహి. మా అజ్ఞాన దృష్టిలోను ప్రవృత్తులను తొలగించి మా గురువులై ఆత్మ పాక్ష్యాంశాలను ప్రసాదించమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరిస్తూ లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మ నమస్తే.